అసలు మీ వంశం అంత గొప్పదయ్యా, మీ వంశంలో అందరూ ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. మీ ముత్తాత హిరణ్యాక్షుడు భయంకరమైన వరాహస్వామితోటే యుద్ధం చేసి ఆయన చేతిలో చచ్చిపోయాడు. ఇది విన్న ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు వైకుంఠం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. అప్పుడు విష్ణువు, వీడితో యుద్ధం చేసి వీడిని చంపలేను, అలాగని వీడికి కనబడి పారిపోకూడదు అని సూక్ష్మరూపంతో ఉచ్ఛ్వాస నిశ్వాస రంధ్రముల గుండా, అంటే ముక్కు రంధ్రం గుండా అతని హృదయంలో దాక్కున్నాడు. విష్ణువు అంతటి వాడు హృదయంలో దాక్కోవలసి వచ్చింది. అంతటి గొప్ప ఈ మాట అన్నది విష్ణువు అండోయ్. విష్ణువే ముక్కు రంధ్రం గుండా వెళ్ళి హృదయంలో దాక్కున్నాడు. అంతటి వీరుడు మహానుభావుడు మీ హిరణ్యకశిపుడు. ఇంకా మీ తాత ప్రహ్లాదుడు, ఆయన హరిని మెప్పించిన భక్తుడు, అతని గుణములు ఎవరూ వర్ణించలేరు. ఇంకా మీ తండ్రి విరోచనుడు, ఆయనంతవాడో తెలుసా? విరోచనుడు చాలా గొప్పవాడు. బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే నాకు స్వచ్ఛంద మరణం ప్రసాదించు అన్నట్ట. స్వచ్ఛంద మరణం అంటే కోరుకుంటేనే చావు వస్తుంది, లేకపోతే చావు రాదు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. దాంతో అతడు మృత్యువు లేకుండా ఉన్నవాడు అయ్యాడు. విజృంభించి లోకాలని పరిపాలించాడు, ఇంద్రుడిని జయించాడు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వచ్ఛంద మరణం ఇచ్చావు విరోచనుడికి, వాడు మమ్మల్ని జయించాడు, వాణ్ణి చంపడం ఎలాగా, మా రాజ్యం మేము పొందడం ఎలాగా అంటే యుద్ధంలో వాణ్ణి ఎవరూ ఏమీ చెయ్యలేరు, అతనికి మృత్యువు లేదు, తనంత తాను చస్తే తప్ప అతన్ని ఎవరూ చంపలేరు. కానీ అతనికి ఒక బలహీనత ఉన్నది, అదేమిటి? బ్రాహ్మణ భక్తి. ఎవరైనా బ్రాహ్మడు వచ్చి ఏమిమ్మంటే అది ఇస్తాడు. నువ్వు బ్రాహ్మణ వేషంతో ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాణం యాచించు అన్నట్ట. ఓ భలే సలహా ఇచ్చావయ్యో, ఈ సలహా ముందే ఇచ్చావు కాదనుకుని వెంటనే ఇంద్రుడు దేవతలతో కలిసి వేషం వేసుకుని విప్ర వేషంతో వచ్చాట. అది కూడా ఎటువంటి వేషం? ఆతురభూసురగతి పురుహూతాదులు తన్ను వేడనుగి గుండను తుల్మీ తాత ఇచ్చెనాయువు ఏ తన్మాతృడవే నీవు ఈ లోకమునన్. చావడానికి సిద్ధముగా ఉన్న బక్క చిక్కిన బ్రాహ్మణుల వేషములు వేసుకుని ఇంద్రుడు, దేవతలు విరోచనుడి దగ్గరకు వచ్చారు. విరోచనుడు బ్రాహ్మణ భక్తితో వాళ్ళ కాళ్ళు కడిగా నీళ్లు నెత్తి మీద పోసుకుని, మహానుభావులారా ఇలా చిక్కిపోయారేమిటి, మీకేం కావాలి, ఏం కావాలో కోరుకోండి ఇస్తాను, మీరు కోరితే ప్రాణమైనా ఇస్తానన్నట్ట. మాకు కావలసింది అదే, నీ ప్రాణం కావాలి, నువ్వు చచ్చిపో అన్నారట వాళ్ళు. అప్పటికి అర్థమైంది ఆయనకి, ఓహో వచ్చింది బ్రాహ్మణులు కాదు, బ్రాహ్మడు ఎప్పుడు ఇతరుల ప్రాణం కోరడు, ఇతరుల అభివృద్ధి తప్ప, ఇతరులకు బాగు తప్ప నాశనం కోరుకోని ఏకైక జీవి విప్రుడు. కానీ వీళ్ళు బ్రాహ్మణ వేషంలో వచ్చారని కనిపెట్టి మీరు దేవతలను అర్థమయ్యింది, అయినా బ్రాహ్మణ రూపంలో వచ్చి ప్రాణం అడిగారు, ఇచ్చేస్తున్నాను అని దర్భల మీద పడుకుని ప్రాణం విడిచిపెట్టి ప్రాయోపవేశంతో ప్రాణం ఇచ్చేసేట. అలా చచ్చిపోయాడు మీ నాన్న విరోచనుడు. భూసురగతి ఆతుర భూసురగతి పురుహూతాదులు అంటే ఎందరాదులు తన్ను వేడ ఒగి గొండనుచున్ మీ తండ్రి ఇచ్చే ఆయువు. మీ తండ్రి ఆయువిచ్చాడు, ప్రాణమిచ్చాడు. అంతటి గొప్పవాడు కొడుకువు నీవి, ఏ తన్మాత్రుడవే నీవు ఈ లోకమున, నువ్వు కూడా సామాన్యుడివా. ఏలితివి మూడు జగములు, ముల్లోకాలు ఏలేవు, ఇంద్రాదులను తోలేవు, పిశాచాల్ని రాక్షసుల్ని రక్షించడానికి దెబ్బలు తిన్నావు, భృగు మహర్షి యొక్క వంశస్థుల్ని భార్గవుల్ని పూజించావు, దాతవి. ఎంత పొగిడాడండి విష్ణుమూర్తి. ఒక గొప్పవాడిని పొగడాలి, పొగిడి అప్పుడు దానం పుచ్చుకోవాలి. అంటే మహాత్ముల్ని పొగడడం కూడా ధర్మం. ఆ మధ్యన ఒక ఆయన అన్నాడు, పురాణంలో మీరు అప్పుడప్పుడు కొందరిని పొగుడుతారండి అన్నాడు. వాడికి ఏం తెలుసు, అది విష్ణువు యొక్క లక్షణం. మంచి వాళ్ళని పొగడడం ధర్మం, పాపాత్ముల్ని పొగడకుండా ఉండడం ధర్మం. భగవంతుణ్ణి పొగడపోతే ఎవడు పొగుడతాం, గొప్పవాడిని పొగడపోతే ఎలా పొగుడతాం, పొగడపోతే అది ఉపన్యాసం కాదు. కాబట్టి ఉపన్యాసంలో నాకు ఎవడో సలహా ఇవ్వక్కర్లేదని మొహమాట లేకుండా చెప్పాను. నాకేం భయం అండి, మహా అయితే పిలిస్తే పురాణానికి పెడతాను, లేకపోతే ఇంట్లో కూర్చొని హాయిగా నాకున్నది ఏదో నాకుంటుంది, నేను భోజనం చేసి చెక్క భజన చేసుకుంటాను. కాబట్టి ధర్మం తప్పకుండా పురాణం చెబుతూ ఉంటానండి. ఒక నమ్మకం నాకున్నది, నాకు ఒకటే నమ్మకం, నేను గురువుని ఆశ్రయించాను, ఆ గురువు నా నాలిక మీద చేరి నా చేత పురాణం చెప్పిస్తున్నాడు. కాబట్టి మంచి చెడ్డ లేదు, మొత్తం గురువు మీద భారం విడిచిపెట్టాక మనకెందుకు భయం. అందువల్లే విష్ణు శుభ్రంగా ప్రశంసించి, నాయన నువ్వు మహాత్ముడివి, నీ గుణములు చాలా ఉన్నాయి, నాకు మూడు అడుగులు చాలన్నాడు. నువ్వు మూడు అడుగులు ఇచ్చావనుకో నాకు, ఆ మూడు అడుగులతో నేనేం చేస్తానో తెలుసా, ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగుల మేర ఎమ్ము, కోర్కి తీర బ్రహ్మకు ఒకటి ముట్టెద, దానకుతుక సాంద్ర దానవేంద్ర. నేను ఒంటరివాణ్ణి అంటే అర్థం ఏంటి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఆ బ్రహ్మని నేను. నాకు మూడు అడుగులు దానం ఇస్తే నేను బ్రహ్మకు ఒకటి అంటే బ్రహ్మ పిలక పట్టుకుంటాను. బ్రహ్మ పిలక పట్టుకోవడానికి రెండు అర్థాలు, ఒకటి నేను బ్రహ్మానందం పొందుతానని ఒక అర్థం, రెండోది ఓరి పిచ్చాడా నువ్వు మూడు అడుగులు ఇస్తే బ్రహ్మలోకం దాకా వ్యాపిస్తానరా, నీ సామ్రాజ్యం సరిపోదురా అని చెప్పడం అన్నమాట. అనగానే ఆయన ఆనందపడిపోయి ఏం వెర్రివాడివయ్యా నువ్వు, పిల్లాడివి నీకు చేత కాదు, అందుకే పెద్దవాళ్ళని వెంట పెట్టుకురావాలి ఎక్కడికైనా వచ్చేటప్పుడు, తల్లి తండ్రి ఉంటే వాడు బాగా కోరతారు నువ్వు అమాయకుడివి. నా దగ్గరకు వచ్చి ఓన్లీ 3 feet అడుగుతావా, 3 feet ఇదే నీ ఫేట్ అన్నాడు ఆయన. ఇంతేనా నీ అదృష్టం? వరచేలంబులో మాడలో గొడుగులో వన్యంబులో భూములో హరులో కాంచనమో నికేతనములో. నాయన నువ్వు నా దగ్గరకు వచ్చి ఇంత మహారాజు గారి దగ్గరకు వచ్చి చిన్ని కోరికలు అడుగుతావా, బట్టలు మంచి పట్టు వస్త్రాలు కోరుకోవాలి, గ్రామములు కోరుకోవాలి, అది ఇది కాకపోతే ఏనుగులు కోరుకోవాలి, లేదా బ్రహ్మచారివి గనక ఏం చేయాలి పెళ్లి చేసుకోవడానికి అందగత్తెల్ని కోరుకోవాలి, విమృష్టాన్నంబులో మంచి భోజనం పాయసం దద్దోజనం కట్టుపొంగలి పులిహార ఇవి కోరుకోవాలి, కొబ్బరి వేయకుండా గ్రామంబులో, లేకపోతే గ్రామములు కోరుకోవాలి, ఏమి కాకపోతే ఇంకేం అడుగుతావు అడుగు. నాయన నా మాట విను, ఇంత బొత్తిగా మూడు అడుగులు అడగకూడదు, పసిపాలుడు విను అనమాట. వసుధాఖండము వేడితో గజములం వాంఛించితో వాజులన్ వ్యసనూహిల్చితో కోరితో యువతులం వీక్షిల్చి కాంక్షించితో పశుబాలుండవు పసిబాలుండవు నేరవీవడుగా నీ భాగ్యం బులీపాటిగాక అసురేంద్రుండు జగత్రయం బడుగా అసురేంద్రుండు పదత్రయం బడుగా ఈ అల్పం బులి నేర్చునే. నువ్వు పసిబాలుడివి అడగడం చేత కాదు, మొత్తం భూఖండం ఆసియా ఖండము అంటార్కిటిక్ ఖండము అమెరికా ఖండము ఇంకో ఖండం అడుగు, లేదా గ్రామములు కోరుకో, ఏనుగుల్ని కోరుకో, గుర్రాలు కోరుకో, అందగత్తెళ్ళు కోరుకో, ఇంకేమైనా కోరుకో, అంతేగాని ఇలా పిచ్చి పిచ్చిగా మూడు అడుగులు అడక్క పాపం, నువ్వు అడగడం చేత కాని వాడివి, ఇంతేనా నీ భాగ్యం? నేను రాక్షసరాజుని దానవేంద్రుణ్ణి ముల్లోకాలు పరిపాలించేవాణ్ణి, అటువంటి వాణ్ణి కేవలం మూడు అడుగులు అడిగితే ఇస్తానా? దాతని బట్టి అడగాలట, అవతల వాణ్ణి బట్టి ఓ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి కోరికలు కోరితే ఏం బాగుంటుంది. వెనకటికి ఒక ఆయన హరికథ చెప్పాట, హరికథ విన్నాక రాజుగారు ఏం కావాలంటే నాకు బుట్టెడు బెంగళూరు వంకాయలు ఇప్పించండి అన్నట్ట. ఇదేం కోరిక అంటే అమాయకత్వం అనమాట. ఇప్పుడు నేనైనా అంతే, నన్ను అడిగితే నన్ను కోరుకోమంటే ఏం కోరుకుంటానైనా నాకేం చేత కాదు, అందుకే కోరుకోవడం మానేశాను. ఆ ఇల్లు ఇవ్వండి లేకపోతే ఇవ్వండి ఇవన్నీ ఉట్టి అమాయకత్వం. హాయిగా భగవంతుడా నీకు ఎత్తు వస్తే అది అనుగ్రహించు చాలు అనాలి అంతే, ఇంకా వేరే కోరకూడదు. అందుకని ఈయన ఏమంటున్నాడు, మూడు అడుగులు అడగడం ఏమిటయ్యా ఇంకేదన్నా కోరుకో అనగానే దాత పెంపు సొంపు తలపవలదే అన్నట్ట. అప్పుడు భగవంతుడు ఏమన్నాడు, నాయన నువ్వు అన్నవన్నీ నిజమే, నాకు కోరుకోవడం చేత కాకపోవచ్చు, నువ్వు ఇచ్చే గొప్పవాడు అవ్వచ్చు, కానీ నువ్వు కోరుకోమన్నావు కదానని లేనిపోని కోరికలు కోరితే నాకు ప్రమాదం. నేనెవరిని, ఒడుగుని, నాకేం కావాలి, గొడుగో ఎండలో ఎండ నెత్తి మీద పడకుండా ఉండడానికి గొడుగు కావాలి. ఇప్పుడంటే వర్షానికి వాడుతున్నారు కానీ పూర్వం ఎండకి వాడేవారు, అందుకే దానికి ఆతపత్రము అని పేరు. ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్ర, ఎండ నుంచి రక్షిస్తుంది కనుక గొడుగుని ఆతపత్రం అనేవారు. పూర్వం బ్రహ్మచారులు ఎండలో వెళ్ళేటప్పుడు తాటాకు గొడుగు ఒకటి తయారు చేసుకుని నెత్తి మీద పెట్టుకు వెళ్ళేవారు అనమాట, అలాంటి గొడుగు ఇయ్యి, లేదా జంధ్యమియ్యి మార్చుకోవడానికి, కమండలువో లేదా కమండలమియ్యి, లేదా ముంజయ్యి దండమియ్యి. నేను ఒడుగుని, పొట్టివాణ్ణి, ఏనుగిస్తే ఏనుగు ఎక్కడానికి రోజు నిచ్చినేసుకోవాలి, దాన్ని మళ్ళీ కాపాడుకోవాలి, దానికి ఇంత తిండి పెట్టాలి, నాకు ఆస్తి ఎక్కడుంది, పాస్తి ఎక్కడుంది. కాబట్టి వడుగేనెక్కడ, భూములెక్కడ, ఈ పొలాలెక్కడ, కరుల్ వామాక్షులు అశంభులెక్కడ, ఈ గుర్రాలు ఈ ఆడవాళ్ళు నేను భరించలేను బాబా, ఐ కాంట్ బేర్. ఆయనకు అన్ని లాంగ్వేజెస్ వచ్చులేండి, అందువల్ల ఆయన నేను ఎక్కడ భరిస్తాను. నిత్యోచిత కర్మం ఎక్కడ, నేను రోజు జపం తపం చేసుకోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి, చదువుకోవాలి, కాబట్టి నాకు ఈ ఆస్తులకి మధ్యలో పేచి ఎక్కువ. నేను కోరుకున్నది ఏమిటి, మదాకాంక్షామితంబైన మూడడుగుల్ మేర యత్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. నేను కోరుకున్న అపరిమితమైన కోరిక పరిమితమైన కోరిక అన్నాడు. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా వినండి, మదాకాంక్షామితము అంటే దాన్ని ఎలా విడదీయాలి, మత్ నా యొక్క ఆకాంక్ష కోరిక, మితం చాలా తక్కువ, నేను కోరుకున్న తక్కువ కోరిక మూడడుగులు ఇయ్యి, దాన్ని సవర్ణ దీర్ఘసంధి చేస్తే మద ఆకాంక్ష అమితం అని అర్థం. రెండోది, ఒరే నేను కోరుకునేది మితం అనుకుంటున్నావురా, ఇది అపరిమితం రోయ్ అని కూడా చెప్పాడు ఆయన, చెప్పకుండా చెప్పాడు. ఈ మూడడుగులు కాదనకుండా ఇస్తే చాలు, ఆ మూడడుగులు నా పాలిటికి బ్రహ్మాండం. సుస్పష్టంగా చెప్పాడుగా, నువ్వు మూడడుగులు ఇస్తే బ్రహ్మాండం అంతా లాక్కుంటాను అన్నాడు ఆయన. పైగా ఆశ అనేది పెద్ద తాడు, ఆశాపాశముతా కడు నిడుపు లేదంతంబు రాజేంద్ర వారాసి ప్రవృతమేది నీ వలయ సామ్రాజ్యంబు చేకూరియున్ గాసించెందిరి వైన్యగయ భూకాంతాదులున్నర్ధ కామాశన్ బాయగా నేర్చిరే మును నిజాశాంతంబులం చూచిరే. ఆశ ఓ పెద్ద తాడు, ఈ తాడలా సాగుతుంది, ఈ ఆశ అనే తాటికి అంతం లేదట, అంతకంతకీ సాగుతూనే ఉంటుందిట. అంటే రూపాయి వస్తే పది, పది వస్తే లక్ష, లక్ష వస్తే కోట్లు, కోస్తు వస్తే భూమి, భూమి వస్తే స్వర్గం, స్వర్గం వస్తే పాతాళం, ఇలా కోరుకుంటూనే ఉంటాడు. ఆశకు అంతం లేదు. సప్త సముద్రములతో కూడిన భూమిని పరిపాలించిన వాడికి కూడా తృప్తి ఉండదు. అందుకే మహాత్ములు, వైన్యుడు అంటే పృథు చక్రవర్తి, గయుడు మొదలైన వాళ్ళు ఈ సామ్రాజ్య వ్యామోహం ప్రమాదము అన్నారు. ఈ సంపదల మీద వ్యామోహం ఎప్పటికీ తరగదు, ఇంకా 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 డబ్బు 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 సంపాదించాలనుకుంటూనే ఉంటాడు, తృప్తి చెందడు వాడు, వెనక్కి తిరిగి చూసుకోరు. కాబట్టి నేను కోరుకోను, అసలు ఎప్పుడు ఎవడు అదృష్టవంతుడు, ఎవడు సుఖంగా ఉంటాడు, ఎవడు జ్ఞాని, ఎవడికి ఆనందం ఉంటుంది అంటే వ్యాప్తింబొందక వగవక ప్రాప్తించిన లేశమైన పదివేలను చుంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. తనకొచ్చిన దానికి సంతోషించాలి, ఇంకా కావాలి అని దురాశ పొందరాదు, రానిదాని కోసం ఏడవరాదు, తనకి వచ్చింది పది పైసలైనా పదివేలని తృప్తి చెందాలి. అలా తృప్తి చెందని మానవుడికి సప్తద్వీపములతో కూడిన భూమి వచ్చినా సంతోషం ఉండదు, వాడు నశించిపోతాడు. కాబట్టి తృప్తి అవసరం అన్నాడు. అలా అంటూ ఉంటే వెంటనే శుక్రాచార్యుడు కనిపెట్టేశాడు. శిష్య ఇటు రానాయన, కాసేపు దానం సంగతి తర్వాత చూద్దాం అని శిష్యుడిని పక్కకి తీసుకెళ్ళి, నాయన నా మాట విను, ఆ వచ్చినవాడు విష్ణుమూర్తిరా, పొట్టాడు రూపంలో వచ్చాడు కానీ గట్టాడు, నువ్వు మూడు అడుగులు ఇవ్వగానే విజృంభిస్తాడు, సమస్త లోకాలు ఆక్రమిస్తాడు, అప్పుడు నువ్వు ఎక్కడుంటావు, నీ స్థలం కూడా లాగేస్తాడు, కబ్జా చేయటంలో ఆయన మించినవాడు లేడు, అబ్జనేత్రుడు కబ్జాలో బాగా ఆరితేరాడు, కొంచెం జాగ్రత్తగా ఉండు. మనం ఇచ్చేటప్పుడు సర్వనాశనం అయిపోతున్నప్పుడు ఇస్తానని బొంకడం వల్ల తప్పు లేదు, నా మాట విను, ఎప్పుడైనా తాను పాడైపోతున్నప్పుడు, ఒకవేళ ఇతరులకు దానం ఇస్తానన్నా ఆ ఇవ్వడం వల్ల పాడైపోతున్నప్పుడు ఇవ్వను అని అసత్యం ఆడితే తప్పు లేదు అని ఒక సూత్రం కూడా చెప్పాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్త భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు అఘము పొందదధిప. ఆడవాళ్ళని రక్షించేటప్పుడు అసత్యం ఆడచ్చు. ఎవడో టెర్రరిస్ట్ వచ్చాడు, ఈ ఆడవాళ్ళని చంపబోతున్నాడు, వీళ్ళు వీళ్ళు గుళ్ళో దాక్కున్నారు తలుపేసుకుని, అప్పుడు నేను నిజమే చెబుతానండి, టెర్రరిస్ట్ గారండి, టెర్రరిస్ట్ గారండి, ఈ ఆడవాళ్ళంతా గుళ్ళో దాక్కున్నారని నిజం చెప్పకూడదట. వీళ్ళంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళారని చెప్పాలి తప్ప నిజం చెప్పి వాళ్ళని చంపకూడదు. ఈ ఆడవాళ్ళని రక్షించేటప్పుడు అసత్యం ఆడవచ్చు, అప్పుడు అసత్య దోషం రాదు. పెళ్ళిళ్ళల్లో కూడా అంతే. అమ్మాయి 10th class ఫెయిల్ అయిపోయింది అనుకోండి, 10th class ఫెయిల్ అయితే పెళ్ళి అవ్వదు కదా, అందుకని మా అమ్మాయి 10th ప్యాస్ అయిందండి అని అబద్ధం ఆడితే ఆ తర్వాత వాడు చదవెళ్ళకూడదు వస్తాడు. కానీ అసత్యవాడి పెళ్లి చేసేయచ్చు. అంటే చిన్న చిన్న అసత్యాలు. మళ్ళీ పెద్దవాడకండి, 10th ఫెయిల్ అయిన అమ్మాయిని లా గోల్డ్ మెడలిస్ట్ అండి అన్నారా, ఇవాడు అయిపోతాడు. కాబట్టి మొత్తం మీద చిన్న చిత్తక అసత్యవాడి పెళ్లి చేసి తోసేయచ్చు అమ్మాయిని అనమాట. అమ్మాయి సంగీత సరస్వతి అని చెబితే ఆ మధ్యన వాడు ఎవడో పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత తెలిసింది సంగీతాన్ని నాశనం చేసే సరస్వతి ఆవిడ. ఆవిడ పాడితే కాకులు కూడా అడిలిపోతాయి. ఏం చేస్తాం, ఒక్కోసారి కర్మయోగం అది. కాబట్టి మొత్తం మీద పెళ్ళిళ్ళల్లో అసత్యం ఆడవచ్చు. ఇంకా ప్రాణం పోతున్నప్పుడు కూడా అసత్యం ఆడచ్చు. ఎవడో వచ్చి నేను చంపేస్తాను, పద్మాకర్ అంటే ఎవరు, కాల్ చేస్తాను అన్నాడు అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి, నేనే పద్మాకర్ అండి కాల్ చేయండి అనకూడదు. పద్మాకర్ గారు ఆ పక్కన ఎక్కడో ఉన్నారండి, ఆయన జమ దగ్గర కుటీరులో లేరండి, అంగిరస కుటీరులో ఉన్నారండి అనాలి. అంటే మళ్ళీ అవసరం వాడికి ఇబ్బంది తెప్పించి పెట్టద్దు, వాడు ఎవడో ఇంకొకటి కాల్ చేయకుండా ఏదో మొత్తం మీద మనని మనం రక్షించుకోవాలి. ప్రాణం పోతున్నప్పుడు అసత్యం ఆడచ్చు, గౌరవం పోతున్నప్పుడు అసత్యం ఆడచ్చు, డబ్బులు పోతున్నప్పుడు కూడా అసత్యం ఆడచ్చట. అప్పుల అప్పారవులు ఉంటారు కదా, రోజు వచ్చి ప్లీజ్ గివ్ మీ 100 అంటాడు అనుకోండి, అప్పుడు జేబులో డబ్బున్నా 100 నా దగ్గర ఎక్కడుంది ఎందా అనాలి, అప్పుడేం తప్పు లేదు. ఇలా ప్రాణం పోతున్నప్పుడు, మానం పోతున్నప్పుడు, విత్తం పోతున్నప్పుడు అసత్యం ఆడితే దానివల్ల కూడా అసత్య దోషం రాదు. ఆవుల్ని రక్షించేటప్పుడు, విప్రుల్ని రక్షించేటప్పుడు అసత్యం ఆడితే దోషం రాదు. కాబట్టి అసత్యం ఆడచ్చు. నా మాట వినగా ఒక్క క్షణకాలం కళ్ళు మూసుకున్నాడు ఆయన. ఆ తర్వాత కళ్ళు తెరిచి, మీరంతా నిజమే చెబుతారు, మీరు చెప్పిందంతా నిజమే, కానీ అసత్యమాడి ఇవాళ ఈ పిల్లవాడిని వెనక్కి పంపితే నేను శాశ్వతంగా బతికుంటానా, నా రాజ్యం నాకు దక్కుతుందా, ఏదో డబ్బు పోతుందని రాజ్యం పోతుందని తాత్కాలికమైన ఆశతో అసత్యమాడితే నా కీర్తి పోదా, నరకానికి పోనా నేను, పైగా ఎంతమంది రాజులు కాలేదండి, కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతి బొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవల్ జాలిరే భూమిపై పేరైనంగలదే సిబి ప్రముఖులు ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలముల్ భార్గవా. మహాత్మా శుక్రాచార్య ఎంతోమంది నా కళ్ళ ముందు మహారాజులయ్యారు, రాజ్యాన్ని పరిపాలించారు, గర్వం పొందారు, అహంకరించారు, మమ్మల్ని మించిన వాళ్ళు లేరని మేసాలు మెలితిప్పారు. ఏది ఇవాళ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, శిబి చక్రవర్తి ఉన్నాడా, గయుడున్నాడా, పృథు చక్రవర్తి ఉన్నాడా, ఎవరు ఎవరున్నారు ఇవాళ, వాళ్ళంతా చచ్చి వెళ్ళిపోయారు, ఒక్కడు కూడా ఈ భూమి మీద నుంచి ఒక్క రూపాయి పట్టుకెళ్ళారా, ఈ సిరి మూటగట్టుకుని పోయారా, మనతో పాటు మన సామ్రాజ్యం మన ధనం వస్తుందనుకుంటే అప్పుడు పోగేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎంత పోగేసినా అంతా ఇక్కడే విడిచిపెట్టి చివరికి మనం ఒంటరిగా వెళ్ళిపోవలసిందే. పుణ్యపాపములు వెంట వస్తాయి తప్ప మనతో పాటు మన ధనం రాదే. అటువంటిది మనం గుర్తుపెట్టుకుని శిబి చక్రవర్తి లాంటి వాడిని దృష్టిలో పెట్టుకుని కీర్తి గొప్పది, దాతృత్వం గొప్పదనుకోవాలి, ధనం కోసం అసత్యం ఆడరాదు. నా మాట వినండి, వాళ్ళని మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు, ఏమైనా పర్వాలేదు, నేను మాత్రం ఇచ్చిన మాట మీదే నిలబడతాను. పైగా వచ్చినవాడు ఎటువంటి వాడు, ఆ కుర్రాడ ముచ్చటపడి అడిగితే 3 ఇవ్వకుండా పొమ్మంటానా నేను. ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశారండి, ఎన్నడుం పరువేడబోడట ఏ కలుండట కన్నవారన్నదమ్ములునైనలేరట అన్ని విద్యల మూల గోష్ఠిన్ నెరింగిన ప్రోడగుజ్జట చేతులొగ్గి వశంపయి చిన్ని పాపని త్రోసి పుచ్చగ చిత్తమొప్పదు సత్తమా చిత్తమొల్లదు సత్ ఈ వచ్చినవాడు ఎప్పుడూ ఎంత పూర్వం ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది ఎమ్మని అడగలేదట, తాను ఒక్కడే తప్ప మరొకడు లేడట, కన్నవాళ్ళు లేరట, అన్నదమ్ములు లేరట, అన్ని విద్యల మర్మమెరిగిన వాడట, ప్రౌఢ బాలుడట. అటువంటి ఈ చిన్నారి బాలుడు చేతులు రెండూ చాచి మూడడుగులిమ్మనడిగితే ఆ ముచ్చట కొలుపుతున్న ముఖాన్ని చూచి ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు ఇవ్వను అనడానికి నా మనస్సు అంగీకరించటం లేదు. ఆయన్ని కాదంటే నా ప్రాణమే పోయేటట్టుంది. అసలు నేను నా మనస్సులో ఒకసారి మాట ఇచ్చాక వెనక్కి ఇంకో అభిప్రాయం తెచ్చుకోను, అసత్యం ఆడను, పోతే పోవచ్చు, ఏమైనా అవ్వచ్చుగాక, నేను మాత్రం వెనక్కి రాను, ఇచ్చిన మాట నుంచి వెనుకంజ వెయ్యను. నిరయం బైన నేను నరకానికి వెళ్ళినా అసత్యమాడను, నిబంధమైనా చెరసాల పాలైనా ఇచ్చిన మాట తప్పను. ధరణి నిర్మూలనం బైనా నా భూమి మొత్తం నాశనమైపోయినా నేను అసత్యమాడను, దుర్మరణం బైనా నాకు భయంకరమైన చావు వచ్చినా మరణం వచ్చినా నేను అసత్యమాడను, కులాంతమైనా కులం మొత్తం నాశనమైపోయినా అసత్యమాడను, నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరి అయినన్ హరుడైన నేరజభవుండభ్యాగతుండైన నౌతిరుగన్ నేరదు నాదు జహ్వ వినుమాధీవర్య వేయేటికిన్. నేను ఏమైపోయినా సరే వచ్చినవాడు విష్ణువైనా శివుడైనా బ్రహ్మైనా ఇంకెవడైనా ఇచ్చిన మాట తప్పను, ఇది నా నియమం అనగానే ఆయన పళ్ళు పటపట కొరికి, గురువుగారు చెప్పిన మాట కాదన్నావు, నువ్వు బందీభూతుడు వైపో, నీ రాజ్యం నాశనమైపోగా కానీ శపించేశాడు. గురువుగారు శాపం పెట్టేశారు కోపంతో. అలా శాపం పెట్టినా ఆయన దానం చేయడానికే సిద్ధపడ్డాడు. తర్వాత భార్యకే చూశాడు, భార్య పక్కన ఉండి ఇదంతా చూస్తోంది, కానీ ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదట. అది పతివ్రత యొక్క గొప్పతనం అంటే. ఇవన్నీ విటం జరుగుతుందనే మాట చెవిన పడినా నా భర్త ఏమి చేస్తే అది నాకిష్టం అని ఆవిడ ముఖంలో ఏమాత్రం ఫీలింగ్ తెచ్చుకోలేదు, ముఖంలో వికారం లేదు, బాధపడల, చంద్రబింబం లాంటి అందమైన నవ్వు ముఖంతోటే ఉన్నది. భర్తను అనుసరించేటటువంటి ధర్మస్త్రీలకి ఏమాత్రం బాధ కలగలేదన్నమాట. అందుకని వర్ణించారు, దానం చేయడానికి నీళ్లతో నిండిన పాత్ర తెస్తోంది, తెచ్చేటప్పుడు కాళ్ళు వణకాలి, మన రాజ్యం పోతుందనే భయం ఉండాలి, ఆ భయం లేకుండా తొట్టుపాటు లేకుండా చక్కగా హంసలాగే నడిచింది. ఏం పతివ్రత అండి ఆవిడ, పూర్వం పతివ్రతలను ఉండేవారు అండి ఆవిడ అన్నమాట. ఆవిడ అలా చక్కగా వచ్చిందిట, బంగారు పళ్ళెం తెచ్చింది, ఆ పళ్ళెల్లో వామనుడి కాళ్ళు పెట్టారు, ఆయన ఆసనంలో కూర్చున్నాడు, కాళ్ళు పళ్ళెంలో పెట్టాడు. ఇప్పుడు ఆవిడ నీళ్లు పోసింది, ఆవిడ పేరు వింధ్యావళి. వింధ్యావళి నీళ్లు పోస్తుంటే ఇంద్రసేన మహారాజు గారు కాళ్ళు కడగడం మొదలెట్టారు. అసలు పేర్లు పోయి మనకి బలి చక్రవర్తి అని అంటున్నాం, కానీ బలి పేరు ఇంద్రసేనుడు, ఆవిడ పేరు వింధ్యావళి. ఆవిడ నీళ్లు పోసింది, ఈయన కాళ్ళు కడిగాడు. ఆ కాళ్ళు కడుగుతున్నప్పుడు నీళ్లు పోస్తున్నప్పుడు అన్నట్టయినా వామనుడు, మహారాజా నేను మూడడుగులు ఎందుకు అడిగానని ఆలోచించకుండా కాళ్ళు కడుగుతున్నావు, అలాగే కడుగు, నీకు శుభం కలుగుతుంది. అన్ని దానాల్లోకి క్షితిదానం గొప్పది, భూదానాన్ని మించిన దానం లేదు. ఈ మాట నేనల్ల, వామనుడు అన్నాడు భాగవతంలో. క్షితిదానమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖ లోకమున క్రీడ సలుపుదురెలమిన్. భూమి దానమిచ్చినవాడు, భూమి దానమిస్తున్నప్పుడు సంతోషముతో దానిని స్వీకరించేవాడు అంటే భూదానం చేసినవాడు, పుచ్చుకున్నవాడు, మళ్ళీ పుచ్చుకున్నవాడు సంతోషంతో పుచ్చుకోవాలట, ఇంతేనా ఈ కాస్తేనా అనుకోకుండా ఎంత ఇస్తే అంత సంతోషంతో పుచ్చుకోవాలి. ఇలా ఇచ్చేవాడు సంతోషంతో పుచ్చుకునేవాడు, ఈ ఇద్దరు తక్షణం పాపముల నుండి విముక్తి పొంది 100 దివ్య సంవత్సరముల కాలం ఇంద్రలోకములో సుఖములు అనుభవిస్తారు. కాబట్టి భూదానమునకు మించిన దానం లేదు, ఎందుకంటే అన్నం నీరు అన్ని భూమిలోంచే బయటకు వస్తాయి. అన్నదానం చేయడానికి కూడా భూమి ఉంటేనే అన్నదానం అవుతుంది, లేకపోతే పంటలు పండవు కదా. అందువల్ల భూదానం గొప్పది, నువ్వు తరించు అన్నాడు వామనుడు బలి చక్రవర్తితో. ఆహ్, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, పుట్టి నేర్చుకున్నావా పుట్టకుండానే నేర్చుకున్నావా, నీ పొట్టలో పుట్టెడు బుద్ధులున్నాయి, పొట్టివాడివి కాదు నువ్వు, గట్టివాడివి అంటూ ఆయన నీళ్లు పోశాడు. ఇప్పుడేం జరిగింది, ఓ పక్కనేమో నీళ్లు పోయడానికి కమండలం తెచ్చింది ఆవిడ, కాళ్ళు కడగాలి, అందులోంచి నీళ్లు కింద పడాలి. ముందుగా ఎప్పుడూ కూడా కాళ్ళు కడిగాక అప్పుడు కమండల జలం చేతిలో పొయ్యాలి, అందుకని కమండలం పక్కన పెట్టుకున్నది, కాళ్ళు కడిగింది, ఆ కాళ్ళు కడగ వచ్చిన నీళ్లు ఇద్దరు నెత్తి మీద పోసుకున్నారు. ఆ నీరు శివుడంతటి వాడు జటాజోటంలో ధరించిన నీరు, ఆయన పాదాల నుంచి గంగ పుట్టింది. అటువంటి నీళ్లు, కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు ఇద్దరు నెత్తి మీద పోసుకున్నారు. ఇప్పుడు చెయ్యి చాచాడు ఆయన. ఈ చెయ్యి మామూలు చెయ్యి కాదు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలెండ్లపై నూత్న మర్యాదం చెందిన చెయ్యి. అది కింద అయ్యింది, ఆయన చెయ్యి పైన ఉందిట. ఇచ్చేవాడి చెయ్యి పైన, పుచ్చుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది కదా దానం. అలాంటి చెయ్యి చాచాడు. ఇప్పుడు ఆ చెయ్యి చాచగానే కమండలం ఇలా వంచాడు ఆయన. ఈ కమండలానికి సన్నని గొట్టం ఉంటుంది, గొట్టంలోంచి నీళ్లు చేతిలో పడాలి. కానీ శుక్రాచార్యుడికి ఇంకా శిష్యుడి మీద ప్రేమ పోలేదు, తొందరపడి శపించాడు. కానీ శిష్యుడి మీద ప్రేమ కదా, ఈ నీళ్లు చేతిలో పడితే దానం ఆయన స్వీకరిస్తాడు, అప్పుడు విజృంభిస్తాడు. అందుకని నీరు బయటికి రాకుండా ఆ గొట్టంలో ఓ సూక్ష్మమైన పురుగు రూపంలో దాక్కున్నాడు, దోమంత రూపం ధరించి. అందువల్ల దోమ అడ్డం పడ్డం వల్ల ఏమైంది, నీళ్లు రావడం లేదు. నీళ్లు చేతిలో పడితే కానీ ఈయన దానం పుచ్చుకున్నట్టు అవ్వదు. దాంతో విష్ణుమూర్తి కనిపెట్టాడు. శుక్రాచార్య, ప్రస్తుతం వక్రాచార్యుడు అయ్యావా అనుకుని పక్కన దర్భ తీశాడు. ఆ దర్భతో ఆ కన్నంలోంచి ఒక పోటు పొడిచాడు. పొడవడంతో శుక్రుడికి ఒక కన్ను పోయింది. అబద్ధం ఆడొచ్చని చెప్పాడుగా, అందుకని ఒక కన్ను పోయింది. కాబట్టి ఇప్పుడు అసత్యం ఆడమని చెప్పకండి, చెబితే ఒక కన్ను పోతుంది, వింటే రెండు కళ్ళు పోతాయి. ఇప్పుడు ఈ మొత్తం కన్ను పోగానే ఆయన తప్పుకున్నాడు. తప్పుకోగానే నీరు వచ్చి చేతిలో పడింది. అలా నీరు పడుతూ ఉండగా ఏమన్నట్టయినా, విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి యంతున్ క్రియాక్షిప్రుండైదనుజేశ్వరుండు వడుగున్ జేసాచి పూజించి బ్రహ్మ ప్రేతం మనిధారపోశ భువనం వాశ్చర్యముం వందగన్. విష్ణుస్వరూపుడవైన విప్ర, నిత్యం వ్రతములు చేసే మహాత్మ, నీకు మూడడుగులు దానం చేస్తున్నాను వేదస్వరూప అని పలికి చేతిలో నీళ్లు పోశాడు. నీళ్లు చేతిలో పడ్డాయి. పడగానే బలిచక్రవర్తి బ్రహ్మప్రేతం అన్నాడు. అన్నాడో లేదో, కుర్రవాడు కాస్త, కుర్రాడిగా ఉన్నవాడు కాస్త విజృంభించడం మొదలుపెట్టాడు. ఇంకేముంది, ఇంతింతై వటుడింతయ్యి మరియు దానింతై నభోవీధిపైనంతై తోయదమండలాగ్రమునకల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయ్యి ధ్రువునిపైనంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. కొంచెం కొంచెం పెరిగాడు ఆ వామనుడు, అంతకంతకీ పెరిగాడు. చంద్రుణ్ణి దాటాడు, సూర్యుణ్ణి దాటాడు, నక్షత్రాలు దాటాడు, ధ్రువమండలం దాటాడు, ఇలా సమస్త లోకాలు దాటాడు వరుసగా. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోకాలు దాటి సత్యలోకానికి వెళ్ళిపోయాడు. మరో పాదం కింద అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాదులన్నిటినీ ఆక్రమించడం మొదలుపెట్టింది. అలా పెరిగిపోతున్న ఆయన శరీరం పెరిగిపోతోంది, పాదాలు పెరిగిపోతున్నాయి. ఒక పాదం అలా పైకి, ఒక పాదం భూమి మీద ఉంచాడు. భూమి మీద ఉంచిన పాదం భూమి మీద ఉంది, ఈ కాలు అలా పైకి ఎత్తుతూనే ఉన్నాడు ఆయన. మనం ఎత్తలేము, అంచేత నేను ఎత్తి చూపించలేకపోతున్నాను. ఎలా ఉంది ఆ అద్భుతమైన దృశ్యం? ముందు ఆయన కింద ఉన్నాడు, అప్పుడు సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు. ఈయన పెరుగుతూ ఉంటే సూర్యుడు నెత్తి మీద ఛత్రంలో ఉన్నట్ట. రవిబింబంబుపమింప పాత్రముగు ఛత్రం వై, సూర్యుడు పైన కింద వామనుడి తల ఉన్నది. అందువల్ల వామనుడి తల మీద సూర్యుడు గొడుగు పట్టినట్టున్నట్ట, గొడుగులా ఉన్నట్ట. ఆ తర్వాత వామనుడు పెరిగాడు, పెరగడంతో ఈయన తల సూర్యుడికి తగిలింది. ఇప్పుడు సూర్యుడు ఆయన తల మీద శిరోరత్నమై, శిరస్సు మీద ఉన్న మణిలా ఉన్నట్ట. శిరస్సు మీద చూడామణి ఉంటుంది కదా, అలా మణిలా ఉన్నాడు. ముందు గొడుగు, ఈ పిడుగు పెరగగానే ఈయన నెత్తి మీద ఇప్పుడు రత్నంలా ఉన్నట్ట. ఇంకా వామనుడు పెరిగాడు, దాంతో సూర్యుడు తలకి తగిలిన వాడు చెవి దగ్గరకు వచ్చాడు. శ్రవణాలంకృతి అయి, ఈ చెవికి పెట్టిన కుండలంలా ఉన్నాడు. ఇంకా వామనుడు పెరిగాడు, అప్పుడు ఈ సూర్యుడు శ్రవణం దగ్గర నుంచి కంఠం దగ్గరకు వచ్చాడు. గళాభరణమై, కంఠంలో ఉన్న ఆభరణం నెక్లెస్లో ఉన్నాడు. ఇంకా వామనుడు పెరిగాడు, దాంతో వామనుడు పెరుగుతూ ఉంటే సూర్యుడు ఎక్కడే ఉన్నాడు, కానీ సూర్యుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడనమాట, ఈ భుజం దగ్గరకు వచ్చాడు. సౌవర్ణకేయూరమై, భుజములకు పెట్టుకునే భుజకీర్తి వంకి ఉంటుంది కదా, ఆ వంకీలా తయారయ్యాడు. ఇంకా వామనుడు పెరిగాడు, దాంతో సూర్యుడు భుజం నుంచి చేతి దగ్గరకు వచ్చాడు. చెవిమత్ కంకణమై, ఈ చేతికున్న తళతళ మెరిసిపోతున్న బంగారు కంకణంలో ఉన్నాడు, కంకణంలో అయిపోయాడు. ఇంకా స్వామివారు పెరిగాడు. దాంతో సూర్యుడు ఈ చేతి దగ్గర నుంచి నడుము దగ్గరకు వచ్చాడు. కటిస్థలి నుదంచద్గంటయ్యి, నడుముకి వడ్డాణం అని ఉంటుంది, ఆ వడ్డాణానికి ఒక గంట ఉంటుంది, ఆ వడ్డాణమునకున్న గంట వలే అయిపోయాట్టు ఇప్పుడు సూర్యభగవానుడు. ఇంకా వామనుడు పెరిగాడు. దాంతో ఏమైపోయిందనమాట, నూపుర ప్రవరం వై, కాళ్ళ దగ్గరకు వచ్చేసాడు ఇప్పుడు ఆయన. ఈ కాలికి వేసుకునే నూపురం, ఆడవాళ్ళు వేసుకునే పట్టాలా తయారయ్యాట. అంటే ఎంత పెరిగిపోయాడో చూడండి ఆయన. ఇంకా పెరిగాడు స్వామివారు. ఇప్పుడు నూపురం వల్ల ఏమైపోయింది, పదపీఠమై, కాళ్ళు పెట్టుకోవడానికి పీట ఉంటుంది కదా, మహారాజులు కూర్చునేటప్పుడు కాళ్ళు పెట్టుకోవడానికి ఒక పీట వేస్తారు, దానికి పాదపీఠి అని పేరు. అలా పదపీఠం అయ్యాట. వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్, వామనుడు అలా పెరిగిపోతూ ఉంటే సూర్యుడు అలా 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 ఆయనకి కిందకి దిగిపోయి ఒక్కొక్క ఆభరణం కింద చివరికి కాలి కింద పీట అయిపోయాట. అంత పెరిగిపోయాడు ఆయన. ఇప్పుడు అలా పెరిగిపోతూ ఒక కాలుతో ఆకాశాన్ని తన్నాడాలి, ఒక కాలుతో భూమిని ఇలా నొక్కాడు. అప్పుడేం జరిగింది, ఈ కాలు పైకెత్తిన కాలుందే, ఆ కాలు తామర పువ్వులో ఉందిట. ఈ తామర పువ్వు మీద తుమ్మెదలో ఉందిట ఆకాశం. అంత ఆకాశం, నల్లని ఆకాశం చిన్న తుమ్మెద కింద అయిపోతే ఈయన పాదపద్మం మీద ఉందిట. తామర పువ్వు మీద తుమ్మెదలాగా ఈయన పాదమునకు తగిలి ఆకాశం కనబడింది. అంటే ఆ పాదం ఎంత ఉంది, ఆకాశం ఎంత అయిపోయింది. ఇంకా రెండో కాలుతో భూమిని తన్నాడు కదా, ఈ రెండో కాలు కూడా పద్మం, తామర పువ్వులాగే ఉంది. భూమి ఎలా ఉంది, వర్షాకాలంలో తామర పువ్వు మీద ఇంత బురద పంకం, ఇంత బురద పడితే ఎలా ఉందో పెసరు బురదలా ఉందిట ఇంత భూమి. ఇప్పుడేం జరిగింది, ఈయన బొడ్డులో ఓ పెద్ద తామర పువ్వు ఉంది. ఆ తామర పువ్వులో పుట్టాడు కదా బ్రహ్మగారు. ఆయన బ్రహ్మగారు ఇంతకాలానికి తామర పువ్వుని కళ్ళారా చూశాట. ఈయన శరీరం పెరుగుతుంటే బొడ్డు కూడా కనబడిందండో. ఓహో, నా పుట్టిల్లిదా, ఇక్కడి నుంచి పుట్టిందా తామర పువ్వు అని ఆయన ఆనందపడిపోయి ఆ పుట్టింటికి దండం పెట్టాట. పుట్టింటి మీద వ్యామోహం ఎక్కువ ఉంటుందిట. ఇంతలో ఆ కాలు పైకొస్తోంది. అందుకని బ్రహ్మ ఏం చేశాడు, ఇంతకాలానికి మా నాన్నగారి పాదం పైకొస్తోందని తన కమండల జలంతో ఆ కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడగ్గా వచ్చిన నీరు పైనుంచి కిందకి ప్రవహించింది, అదే గంగానదిగా ప్రసిద్ధికెక్కింది. ఇదిగో అప్పటి నుంచి ఏమన్నారు, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానెన్ని పాదము, చల్లగి వసుధ కొలిచినది పాదము, బలి తల మోపిన పాదము, తల్లగక్క గగనము తన్నిన పాదము, బలరిపుగా చిన్న పాదము, బ్రహ్మ కడిగిన పాదము అన్నారు. అప్పటి నుంచి బ్రహ్మ కడగడం వల్ల ఆ పాదానికి బ్రహ్మ కడిగిన పాదం అని పేరు వచ్చింది. అన్నమాచార్యుడు ఎంత అందంగా రాశాడు ఆ గేయాన్ని. అప్పుడు జాంబవంతుడు వచ్చాడు. ఆహా, వామనావతారం ఎంత బాగుందనుకుని ఓ పెద్ద డప్పు ఒకటి చేత్తో పుచ్చుకుని డుబుకు డుబుకుని వాయిస్తూ, జయ హో వామన, నిన్ను మించిన వాళ్ళు లేరు త్రివిక్రమ అంటూ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఈ మహానుభావుడు కీర్తి చాటాడు. ఈ మాట మళ్ళీ సుందరకాండలో చెబుతాడు జాంబవంతుడు. ఆ విషయం జాంబవంతుడు అప్పటివాడు, చుట్టూ ప్రదక్షిణ చేశాడు, స్వామి కీర్తి చాటాడు. దేవతలంతా పులకించిపోతున్నారు. ఇప్పుడు ఇలా అంతా ఆక్రమించిన తర్వాత స్వామివారు ఏమన్నారు కిందకి తిరిగి చూసి, ఏమయ్యా నాయన, 3 అడుగులు ఇస్తానన్నావు, 1 అడుగుతో భూమిని, 1 అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించాను, వేరీజ్ స్థలం ఫర్ 3rd feet అన్నాడు ఆయన. 3rd అడుగు పెట్టడానికి స్థలం ఏదనగా, నేను అసత్యవాణ్ణండి, నన్ను నెత్తి మీద పెట్టండి అన్నట్ట. వెంటనే ఆయన శిరస్సు మీద పెట్టి, ఇక నీ శిరస్సు నాది కదా, నీ శరీరం నాది కదా అని వెంటనే గరుడ పుత్రుని పిలిచాడు. తార్క్ష్యపుత్ర రా, వీణ్ణి కట్టేయి అనగానే వరుణ పాశములతో బంధించేశారు ఆయన్ని. చేతులు ఇలా కట్టుకుని తల ఉంచుకుని ఉండిపోయాడు ఆయన. ఇంతలో అక్కడికి పరుగు పరుగున ప్రహ్లాదుడు వచ్చాడు. మహాత్మా, నీవు ఇంత పూర్వం సంపదలు ఇచ్చిన వాడివి నీవే, ఇప్పుడు లాక్కున్నవాడివి నీవే, సంపదల వల్ల అహంకారం వస్తుందని నా మనుమణి కట్టావు, అతన్ని కరుణించనగా ఈలోపు ఏం జరిగింది, ఒయ్యారంగా ఇంతకు పూర్వం నడిచినటువంటి ఇల్లాలు వింధ్యావళి పరుగు పరుగునొచ్చింది. కన్నీళ్లు పెట్టుకున్నది, పతి భిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే అంచు తత్సతి వింధ్యావళి చేరవచ్చే త్రిజగద్రక్షామనున్ వామనున్. నాకు పతిభిక్షని పెట్టు మహాత్మా, కోమలమతి, కరుణామతి, పద్మావల్లభ అంటూ పరుగు పరుగునొచ్చి 2 చేతులు జోడించి నమస్కరించింది వింధ్యావళి. అలా నమస్కరించి ఏముందో తెలుసా, అసలు నా మొగుడిని ఎందుకు కట్టావు, నా భర్తని కట్టడానికి నీకేం అధికారం ఉంది? నువ్వెవరివో తెలిసినా మా భర్తకి తెలియదు. పొట్టివాడివై వచ్చావు. మా గురువుగారు వద్దు ఇవ్వద్దు దానమని చెప్పినా వినిపించుకోకుండా కాదనలేదు, ఇవ్వరాదనలేదు, లేదనలేదు. మొహమాటం లేకుండా సత్యం మీద నిలబడి దానం చేశాడు నా భర్త. అటువంటి నా భర్తని ఎందుకు కట్టావు అని గట్టిగా నిలదీసి మళ్ళీ అంతలోనే చల్లబడిపోయి, శ్రీదయిత చిత్తచోర శ్రితమందార లక్ష్మీవల్లభ ఆశ్రిత కల్పవృక్షమా, నా భర్తను నాకు ఇవ్వమనగానే అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి, ఇతడు పరమభక్తుడు, దాత, మహాత్ముడు, అందుకే ఇతన్ని శిక్షించలేక యాచకుండయ్యాను. ధర్మము ముందు భగవంతుడు కూడా భిక్షుకుడైపోవలసిందే. ఎంత గొప్ప దేవుడైనా ధర్మాత్ముడి దగ్గర తల ఉంచుతాడు. ఇదే ఇంకో రాక్షసుండైతే నేను చంపి ఈ రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చేవాణ్ణి, కానీ ఇతడు ధర్మాత్ముడు, ఇతనిలో చిన్న లోపం. ఇంద్రుడికి నేను పదవి ఇచ్చాను, ఆ పదవీ కాలం పూర్తి అవ్వకుండా అసమ్మాన తీర్మానం పెట్టి పడగొట్టాడు. అందువల్ల నేను ఈ ధర్మాత్ముడిని ఏమీ చెయ్యలేక యాచకుండా వచ్చాను. ఇతడు మహాత్ముడు, ఇతన్ని నేను శిక్షించడం ఏమిటి, రక్షిస్తాను అని, ఇంద్రసేన నీకు క్షేమం, కంగారు పడకు, రాబోయే సూర్య సావర్ణి మనువు కాలంలో నువ్వు దేవేంద్రుడు అవుతావు, అప్పటిదాకా పాతాళంలో ఉండు, నేను శంఖచక్ర గదా పద్మములు ధరించి చతుర్భుజాలతో నీకు కాపలా కాస్తాను అని ఆయన్ని పాతాళానికి పంపి బంధ విముక్తుని చేసి భార్యాసమేతంగా రసాతలానికి పంపాడు. ఇప్పుడు రసాతలంలో ఉన్నాడు బలిచక్రవర్తి. స్వామివారు కాపలావాడయ్యట, ఇంత పిసరు దానం పుచ్చుకున్నందుకు ఏం చేశాడు, శాశ్వతంగా కాపలావాడయ్యాడు. వచ్చే జన్మలో ఇంద్రుణ్ణి చేస్తున్నాడు అతన్ని. ప్రహ్లాదాదుల్ని పంపించి ఇప్పుడు శుక్రుడికేసి తిరిగాడండోయ్. శుక్రాచార్య, యజ్ఞం మధ్యలో ఆగిపోవడం ధర్మం కాదు, నువ్వే యజ్ఞం పూర్తి చేసి పూర్ణాహుతి చెయ్యి అన్నాడు. ఇప్పుడు శుక్రుడేమన్నాడు, అసలు యజ్ఞమే నువ్వు, యజ్ఞో వై విష్ణు అంటారు, నువ్వన్నాక ఇంక యజ్ఞం నేను పూర్తి చేసేదేముంది, అయినా నువ్వు చెప్పావు గనక యజ్ఞం పూర్తి చేస్తున్నాను అన్నాడు. ఈ విధంగా యజ్ఞం పూర్తయ్యింది. పరమ పవిత్రమైన వామన చరిత్ర శ్రద్ధాసక్తులతో విన్నవాడు సర్వ బంధముల నుంచి విముక్తి పొంది సకల శుభాలు పొందుతాడు, శాశ్వత కైవల్యం పొందుతాడు. ఈ వామనావతారం ఎత్తిన సద్గురుడు దత్తాత్రేయుడి పాద పద్మములకు అందరం కూడా నమస్కారం చేద్దాం. చెప్పండి, సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మళ్ళీ రేపు ఉదయం 9:30 కలుసుకుందాం.